வித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரிமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். கூஜந்தம் ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதா சாகாம் வந்தே வால்மீகி கோகிலம். ஆஞ்சநேயமதி பாடலானனம் காஞ்சனாத்ரி கமனீய விக்ரஹம் பாரிஜாத தருமூலவாசினோ பாவயாமி பவமானநந்தனம். ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். மகா ஜெகன்மாதா ஆதிதேவி சகல சம்பதலகு நிலையமையின ஜெகன்மாத சீத மானவ ஸ்திரீகா ஜன்மிச்சி மானவலோகல்லோ பர்த்தனி தூரம் சேசுக்கொண்டு சாமானிய ஸ்திரீ எலா துக்கிஸ்துந்தோ அலா துக்கிச்சிந்தி. அதுக்கே சீதாராமுலு மன பூலோகல்லோ உன்ன ஆதர்ச தம்பதலகு பிரதீகுலு. பார்ய பர்த்த கோசம் அலாகே ஏடவாலி, பர்த்த பார்ய கோசம் தப்பிச்சு போவாலி. ஈ பந்தம் பாவுண்டே பிள்ளலு பாவுண்டாரு, சிருஷ்டி பாவுண்டுந்தி அனி லோகானிக்கு செப்படம் கோசம் எடபாட்டு எரகனி வாரு. எப்படூ கலிசி உண்டேட்டுவண்டி தம்பத்துலு பிரஸ்துதம் ராவணுனி வல்ல விடிப்போயினட்டு கனபட்டார. லக்ஷ்மீதேவிக்கு ஒக பிரத்யேகமைன நாமம் உன்னதி, லக்ஷ்மீஹி அனபாயினி. அபாயினி அனகா தூரமுகா உண்டுனதி, லேக விடிப்போயி உண்டுனதி. தானிக்கு வெத்திரேகம் அனபாயினி அண்டே விடிச்சி உண்டனிதி. லக்ஷ்மீஹி அனபாயினி, லக்ஷ்மீதேவி எப்படூ விடிச்சி உண்டனிதி. எவருக்கு? ஸ்ரீ மகாவிஷ்ணுவுக்கு. ஆயன எக்கடுண்டே அக்கடு உண்டுந்து, ஆவிட வக்ஷஸ்தலம் மீத உண்டு, அவதாரால் எத்தினப்படு பக்கர பாரியாரூபம்ல உண்டு, ஒக்கொக்கப்படு ஏவராஹ அவதாரமோ மத்ஸ்யவதாரமோ எத்தினப்படு அந்தர்லீனங்க ஆயன சேசே பனுல ரூபம்ல உண்டு. மத்ஸ்யவதாரம்ல ஒரு ராட்சசுனி சம்ஹரிஸ்தே ஆ சம்ஹார சக்தி லக்ஷ்மி. கூர்மாவதாரம்லோ மந்தர பர்வத்தான் எத்தாடு, பூமினி பைக்கெத்தாடு. இப்படி கூட பூமி கிந்த கூர்ம ரூபம்ல உண்டு சாமி பைக்கெத்துத்துனே உண்டாடு. இப்படி ஆ எத்தே சக்தி பர்வத்தாண்ணி லேக பூமினி எத்தகலிகே சக்தி ஆயனக்கு எவரிச்சாரு அண்டே லக்ஷ்மி, லக்ஷ்மீதேவி சக்தி ஆயன புருஷுடு. இப்படி அதுக்கனே சீத லங்கா நகரம்ல பரமதுக்கம் செதுத்து உண்டே ஹனுமந்துடு ஈ ஆதர்ச தம்பத்துலன்னு சூச்சி எந்தோ நேர்ச்சுக்கோவாலி பிரதனுக்குனாடு. ஆமே கூட சித்திரகூட பர்வத்தம் மீத உன்னப்படு காகாசுருடு மீத பிரம்மாஸ்திரம் வேசின கதை செப்பிந்தி. இங்கொக்க ரகசியம் கூட உந்தி, அது நாக்கு ராமுடிக்கு தப்ப லக்ஷ்மணுக்கு கூட தெரியுது, அது கூட மா ராமுடிக்கு செப்புனே செப்பானி அன்னது. அதேமிட்டி ஒரு ரோஜுன ஆ சித்திரகூட பர்வத்தம் மீதே உண்டகா ராமுடி கோசம் ஏதோ சேவ செஸ்தோந்த, ஆவிட பனி செஸ்தோந்தி. சகஜங்க பனி செய்யப்படு சமட படுத்து, புறம் ஒழுச்சி కష్టపడేవారు. బాగా కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు అనారోగ్యం ఎక్కువ రాదండి. ఎక్కువ సుఖపడడం వల్లే ఈ కలియుగంలో చాలామందికి రోగాలు వస్తున్నాయి. కాస్త ఏసీ కార్లు, ఏసీ రూములు, లిఫ్టులు ఇవి ఎక్కువైపోయాయి. ఎక్కడికక్కడ వాహనాల్లో వెళ్ళడం అలవాటు పడిపోయాం. దానివల్ల మీకు తెలియకుండానే చాలా నష్టపోతున్నారు తెలిసిన మీరు, నేను అందరం నష్టపోతున్నాం. ఈ శరీరమును మీరు ఎంత సుఖపెడితే అంత అనారోగ్యం పాలవుతుంది. అతిసుఖీ బహుదుఖీ అనో సామెత. పూర్వకాలంలో రోల్లో బియ్యం పోసి ధాన్యం పోసి దంచేవారు. దంచినంతకాలం ఏ స్త్రీకైనా అనారోగ్యం ఉందా? మా అమ్మ యావత్ జీవితం ఆరోగ్యంగా బతికింది. ఏదో చివరి రోజుల్లో ఒక రెండు మూడు రోజులు మాత్రమే మరణించే ముందు అది సహజం కనుక, మానవ లక్షణం కనుక ఆవిడకి ఏదో రోగం వచ్చింది కొద్దిగా. మా నాన్నగారిని చూస్తే ఆశ్చర్యం వేసేది. రోజు కాలువకి నడిచి వెళ్ళేవారు. యువతల నుంచి అవతలకు తెగ ఈత కొట్టేవారు. ఆయన హాయిగా వెళ్ళిపోయారు. ఆయన 85 ఏళ్ళు బతికారు. 85 ఏళ్ళు చచ్చిపోవడానికి ఒక 6 నెలల ముందు ఒక వ్యాకరణ సూత్రం చెప్పి మరీ వెళ్ళిపోయాను. నేను రోజున వేదిక మీద అవధానం చేస్తూ చేస్తూ మాతరాగచ్చ వాసవీ కన్యక మీద ఒక శ్లోకం చెప్పమని అడిగారు. వాసవీ కన్యకే పాహిమాం పాహిమాం మాతరాగచ్చమాం రక్షణిత్యోత్సవాం. అప్పుడు ఒక ఆయన లేచి మాత రాగచ్చాయం అంటే మాత ఆగచ్చాయని విసర్గలు లోపించాలి కదా అంటే, ఇది అంత ముసలితనంలో ఉన్న ఆయన. రోరితి ఉకారానుబంధ గ్రహణాత్ నేహ అనే సూత్రం ఉంది. ఆ సూత్రం వల్ల మాత ఆగచ్చ మాతరాగచ్చ అవుతుందని చెప్పారు. అది ఆయన లెవెలు. అప్పట్లో వాసవి కంజికా పరమేశ్వరి సత్రాలన్నింటిలో నేను రాసిన శ్లోకాన్ని పెట్టుకునేవారు చెన్నైలో కానీ వాటిల్లో కానీ అన్నమాట. అంత పాపులర్ అయింది ఆ శ్లోకం. అలా వ్యాకరణం మంచం మీద ఉండి కూడా చెప్పగలిగేవారు ఆయన. ఎందుకు అంత గొప్ప ఆరోగ్యం ధారణ ఉంది అంటే శ్రమ పడడం వాళ్ళ లక్షణం. ఇవాళ అందరికీ మంచి మంచి ఉద్యోగాలు వచ్చినా లేక సాఫ్ట్వేర్లోకి వెళ్ళినా నడవడం తప్పు అనుకుంటున్నారు. అన్నిటికీ లిఫ్టుల మీద ఆధారపడుతున్నారు. గట్టిగా వంట చేయటం మానేస్తున్నారు. శ్రమించడం మానేస్తున్నారు. శ్రమకి బదులుగా విశ్రమం ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది? శరీరం రోగగ్రస్తం అవుతుంది. నడవండి నడవండి నడవండి, మీకు రోగం వస్తుంది అవుతుంది. కాబట్టి ఎందుకు అంటే ప్రతి వ్యక్తి ఎంతో కొంత శ్రమపడాలి. సీతాదేవి అంత శ్రమపడింది. ఆ శ్రమ వల్ల ముఖానికి బాగా చెమట పట్టింది. చెమట పట్టడం వల్ల కుంకుమ కరిగిపోయింది. పూర్వం స్టిక్కర్లు పెట్టుకునేవారు కాదు కదా, కుంకుమని ఒకటి ఉందిలేండి, ఆ కుంకుమని బొట్టు కింద ఆడవాళ్ళు ధరించేవారు. ఆ కుంకుమ కరిగిపోయింది. అప్పుడు రాముడు నవ్వి, కుంకుమ లేని నీ బొట్టు చూడలేను, మరీ బొత్తిగా నేను ఇంకా ఉన్నాను కదా అని. అక్కడ ఒక రాయి ఉందిట, ఆ రాయిని మనశ్శిల అంటారు. ఆ రాయి అరగదీస్తే ఎర్రని రసన వస్తుందనమాట. మనశ్శిలాయాహ తిలక. ఈ మనశ్శిల అరగదీసి అందులోంచి కుంకుమ తీసుకొచ్చి దాన్ని ఆవిడికి తిలకముగా తీర్చిదిద్దాడు. బొట్టు పెట్టాడు వాళ్ళ ఆవిడికి. బొట్టు పెట్టిన పుణ్యాత్ముడు రామచంద్రుడు. ఎంతసేపు ముత్తైదువులకి మా ఇంట్లో పేరంటం మీ ఇంట్లో పేరంటం అని బొట్టులు పెట్టుకోవడమే కాకుండా రాముడు కట్టుకున్న భార్యకి బొట్టు పెట్టాడు. అవన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ కూర్చుని వినివేసి వెళ్ళిపోవడం కాదు. అందువల్ల అదిగో రాతితో బొట్టు అరగదీసి మరీ పెట్టాట. ఇది మా ఇద్దరికే తెలుసు. ఆనాడు మనస్సులతో తిలకం తీర్చిదిద్దాడు రాముడు నాకు. ఇది కూడా ఆయనకి గుర్తు చెయ్యి. అనగా, తల్లి అన్నీ చెబుతాను, నీ మాటలన్నీ విన్నాను. రామచంద్రుడికి నీవు ఇక్కడ ఉన్నట్లు తెలియదు. అందువల్లే ఇంతకాలం ఈ రావణుడు బ్రతికాడు. రావణుడిని ఆయన అందుకే ఉపేక్షించాడు. ఇప్పుడు నేను వెళ్ళగానే జరిగిందంతా చెబుతాను. ఆ రామచంద్రుడు లక్ష్మణునితో సుగ్రీవునితో బయలుదేరి ఇక్కడికి వస్తాడు. మా వానరులు ఒకళ్ళ ఇద్దర 14 కోట్ల మంది ఉన్నారు. మన అయోధ్యలోనే ఉన్నారు 3 లక్షల మంది. రోజు మీ దగ్గరకు వచ్చి మీ బిస్కెట్లు ఒకళ్ళు, చీరలు ఒకళ్ళు, మొన్న ఒక ఆవిడ డ్రెస్ ఎత్తుకుపోయేట్టే ఒక వానరరాజు గారు. ఇన్ని కోతులు ఇక్కడే కనపడుతూ ఉంటే ఆనాడు ఎలా ఉన్నారో ఆలోచించండి. 14 కోట్ల మంది అని మనకి అద్భుతమైనటువంటి రామాయణం కంబరామాయణంలో రాశారు. ఇంతమంది వానరులు ఎటువంటి వాళ్ళు? నఖదమష్ట్రాయుధాన్ వేరాన్. వాళ్ళకి వేరే ఆయుధములు అక్కర్లేదట. మనం యుద్ధం చేయాలంటే కర్రో కత్తో తుపాకో బాణమో ఉండాలి. కానీ ఈ వానరులకు నఖ గోళ్లే ఆయుధములు. గోళ్లతో చీల్చి రెక్కి చెండాడతాయి. ఇక దంష్ట్ర కోరలు, కోరలతో చీల్చి చెండాడతాయి. వాటికి గోళ్ళు కోరలు ఇవే ఆయుధములు. ఇటువంటి నఖదంష్ట్రాయుధాన్ వీరాన్, నఖములు దంష్ట్రములు ఆయుధముగా కలిగిన వీరులైన వానరులను నువ్వు తొందరలో చూస్తావు. ఈ రావణ లంక మొత్తం సర్వనాశనం అయిపోతుంది. తొందరలో నేను వస్తానని ఆవిడికి మొత్తం మీద నచ్చ చెప్పి బయలుదేరబోతుంటే మళ్ళీ చివరిగా ఆవిడ ఒక చిన్న విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తి మామూలు విజ్ఞప్తి కాదు, ఒక మహామంత్ర శ్లోకం. ఆ శ్లోకం రోజూ చదువుకున్న వాడికి జీవితంలో శ్లోకం రాదు. చెప్పండి మీరు కూడా, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. నాయన ఏం చేస్తావో, ఈ పని నీ మీద పెట్టాను, ఈ పనికి ప్రమాణం నువ్వంటే నన్ను రక్షించే బాధ్యత నీది, ఈ పనికి నన్ను రక్షించే పనికి బాధ్యుడు నువ్వే, నువ్వే దిక్కునావు, నువ్వు కష్టపడి పనిచేసి అంటే నీ ప్రయత్నాలన్నీ నువ్వు చెయ్యి, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నీ ప్రయత్నం చెయ్యి, నాకు మాత్రం దుఃఖక్షయకరహ దుఃఖం తొలగించేవాడి బాబు అంటే నా కష్టాలు తొలగించు నాయన, నా బాధ్యత నీది, నువ్వు రకరకాలుగా ప్రయత్నించి శ్రమించి నాకు మాత్రం కష్టం లేకుండా చెయ్యి, నాకు దుఃఖాలు తొలగించు. మనందరం అనొచ్చనమాట, మాకు దుఃఖం తొలగించు అంటే తొలగిస్తాడు ఆయన, మనం ఏది అడిగితే అది ఇస్తాడు. అందుకనే వాడు దుఃఖక్షయక రూపవ అన్నది, ఆయన అలాగేనన్నాడు. అక్కడి నుంచి కొంచెం పక్కకు వచ్చాడు. ఇక్కడే మీకు ఇంకొక విషయం కూడా, నిన్న మీకు చెప్పానో లేదో కానీ, హనుమంతుడు సీతాదేవితో, అమ్మా పదే పదే రాముడోయ్ రాముడోయ్ రాముడోయని కలవరిస్తున్నావు కదా, రాముడు వచ్చేదాకా అసలు ఆగడం ఎందుకు, నా వీపు మీద ఎక్కామనుకో నిన్ను ఎత్తుకొని జామ్మని ఎగిరి పట్టుకుపోతాను, కాబట్టి నా వీపు మీద ఎక్కేస్తే నిన్ను ఎత్తుకుపోతాను కదా, దా నా వీపు మీద ఎక్కు, నిన్ను రాముడి దగ్గర తీసుకుపోతాను, రావణాసురితం కదా తర్వాత చూద్దాం అన్నాడు. దాంతో ఆవిడ పక్కపక్క నవ్వింది. ఎందుకు నవ్వింది, ఆవిడకి హనుమంతుడిని చూస్తే ఒక అనుమానం వచ్చింది. ఆవిడ వెంటనే ఏముందో తెలుసా, ఈ ప్రపంచంలో హనుమంతుడిని ఇలా అన్నవాళ్ళు ఎవరు ఉండరు, రాముడు కూడా అనలేదు ఆవిడ అంతేనమాట, అమ్మ కాబట్టి ఆ మాట ఉంది. అప్పుడప్పుడు గురువులు మాత్రమే తెప్పగలరు, అమ్మవారు మాత్రమే తెప్పగలరు, అలాంటి దెప్పుడు తెప్పింది. కథం వాల్ప శరీరస్త్వం కథం మాం ఓడుమిచ్చేసి, హనుమా నువ్వెంత ఉన్నావు, ఓ పిల్లి ఎంత ఉన్నావు, చిన్న కోతివి నువ్వు, బుల్లి కోతివి, బుజ్జి కోతివి, ఇంత చిన్న శరీరం ఉన్న నువ్వేమిటి, ఇంత పొడుగ్గా ఉన్న నన్ను మొయ్యడం ఏమిటి, నేను గట్టిగా కాలు పెడితే నీ వీపు మీద పచ్చడైపోతావు, చట్నీ అయిపోతావు, టమాటా చట్నీ అయిపోతావు, తమాషా చట్నీ అయిపోతావు, అటువంటిది నన్ను మోసుకుపోతానంటావేమిటి. కపిత్వం హరియోతప, ఇదే నీ కోతి లక్షణం అంది. అక్కడ వరకు పోయి ఎత్తలేమంటే పర్వాలేదు, ఇదేనా మీ జాతి లక్షణం, మీ కోతి లక్షణం అంది. కులాన్ని ఎత్తితే మండుతుందండో ఎవరికైనా కొంచెం, అందులో ఈ రోజుల్లో కులాన్ని ఎత్తామా, ఇక అతలాకుతలం చేసేస్తారు. నువ్వు నీ కోతి బుద్ధిది, లేకపోతే ఇంత చిన్న కోతివి, ఇంత శరీరం ఏమిటి, నన్ను మొయ్యడం ఏమిటి అనగానే, హనుమాన్ లక్ష్మీవాన్ హనుమాన్ నవం పరిభవం కృతం, మంచి శక్తి కలిగిన వాడు లక్ష్మీవాన్ అంటే గొప్ప శక్తి కలిగిన వాడు అని అర్థం. ఇక్కడ మహాశక్తి కలిగిన హనుమంతుడు సీత ఈ మాట అనగానే నాకు మొదటిసారిగా నా జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు ఒక గొప్ప అవమానం కలిగింది. నవం పరిభవం అంటే కొత్త అవమానం, ఎప్పుడు ఆయన ఎవరు ఇన్సల్ట్ చేయలేదు. మా మమ్మీ గారు ఇప్పుడు ఇన్సల్ట్ చేశారు అనుకున్నాడు ఆయన. అమ్మగారు నన్ను ఎంత మాట అన్నారో, అమ్మ 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 అంటే అమ్మకి నా శక్తి తెలియదన్నమాట అనుకుని వెంటనే పౌరుషం పుడుచుకొచ్చింది. దెప్పితే కానీ పౌరుషం రాదు, అందుకే ఆవిడ దెప్పింది. దెప్పగా నేను ఒక్కసారి విజృంభించి ఉమ్మని తన శరీరం పెంచేశాడు. ఏమి శరీరం అది, ఆకాశం అంటే అంత శరీరం ధరించాడు, పెద్ద పెద్ద కాళ్ళు, పెద్ద పెద్ద చేతులు, మహాద్భుతమైన తోకతో ఈ శిరస్సు అలా పెరిగిపోతూ ఉంటే ఆకాశంలో ఉన్న నక్షత్రములు తలకి తగిలి చుక్కలు తలపోవులుగా అంటుంది మొల్ల మొల్ల రామాయణంలో సుందరకాండలో, చుక్కలు తలపోవులుగా అక్కజముగ మేను వెల్చి అంబర వీధిన్ వెక్కసమై కనుపట్టిన అక్కోమలి ముదము నందిన ఆత్మస్థితికి. ఈయన శరీరం ఎంత పెంచాడంటే ఆకాశంలో ఎక్కడో ఉన్న నక్షత్రములు ఈయన తలకి తగిలి ఈయన శిరస్సు మీద పువ్వులు పెట్టినట్టుగా కనపడ్డాయట. ఎవరో హనుమంతుడి నెత్తి మీద పువ్వులు చల్లారేమో అన్నట్లుగా నక్షత్రములు శిరస్సు మీద తగిలి శోభిల్లే. అంత శరీరాన్ని చూచి ఆశ్చర్యపోయింది ఆవిడ.
పెద్ద పెద్ద కోరలతో, భయంకరమైన మిడినేత్రాలతో, మంచి వజ్రతో, దృఢమైన బాహువులతో, తోకతో, గోళ్లతో, దంతాలతో కనిపిస్తున్న హనుమంతుడిని చూచి నివ్వెరబోయింది, విస్మితురాలైపోయింది, ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆ హనుమంతుని పాదములు కింద ఉన్న రాళ్లల్లో గట్టిగా తొక్కిపట్టడం వల్ల ముద్రలుగా పడ్డాయట. ఆ ముద్రలు ఇప్పటికి కూడా అశోకవనంలో, లంకలో మనకి దర్శనమిస్తాయి. మీరు ఈసారి వచ్చినప్పుడు చూడండి, హనుమంత్ పాదముద్రలు అంటే హనుమంతుని ఆ బరువుకి బండరాళ్లల్లో ఆ ముద్రలలో ఉండిపోయాయి అన్నమాట. అప్పుడు ఆవిడ తెల్లబోయి, చాలు చాలు ఇక నీ రూపాన్ని ఉపసంహరించుకో అనగానే ఆయన వెంటనే ఉపసంహరించుకుని, ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏమిటో, ఇమాం హి నగరీ లంకాం సాట్టప్రాకార తోరణం, ఈ మొత్తం లంకా నగరాన్ని కోటగోడలతో, కొండలతో, చుట్టూ ఉన్న ప్రాకారాలతో, నదులతో కలిపి పెకలించి వీపు మీద పెట్టి పట్టుకుపోగలను రాముడి దగ్గరికి. అంత శక్తివంతుడు. ఎంతవరకు తను తాను ఎప్పుడు పొగుడుకోలేదు ఆయన, ఇప్పుడు అవసరమైంది పొగుడుకోవాలి. ఎప్పుడు చవటని అంటారటండి. ఇప్పుడు నేనున్నాను కాలేజీలో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టిన రోజుల్లో నేను ఒట్టి చవటనండి, ఆత్మస్థుతి చేసుకోనండి, నాకు ఉద్యోగం ఇవ్వండి ఇస్తాడా? మధ్యపతి పద్మాకర్ని 3 MBAలు చదివాను, PhD చేశాను, గోల్డ్ మెడలిస్ట్ని అవధాని అని రాసుకుంటే అప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసి లెక్చరర్గా సిఆర్ రెడ్డి కాలేజీలో ఉద్యోగం ఇచ్చారు. లేకపోతే ఉద్యోగం ఇస్తారా? నేను ఒట్టి పనికి మాలనండి, నాకు అక్షరం రాదండి, చవటనండి, ఆత్మస్థుతి చేసుకోనండి, ప్లీజ్ గివ్ మీ, నాకు ఒక ఉద్యోగం ఇస్తాడా? ఏమివ్వడు. కాబట్టి ఒక్కొక్కప్పుడు జ్ఞానం కలిగిన వాడు తన బలాన్ని తాను వర్ణించుకోవాలి తప్పదు కనుక. అందుకే ఆయన ఈ మొత్తం లంకా నగరాన్ని గోపురములతో, తోరణములతో, భవనములతో, నదులతో, సాగరములతో కలిపి పెకలించి పీకి వీపు మీద పెట్టి పట్టుకుపోయి రాముడి కాళ్ల ముందు పెట్టగలను. అమ్మ ఇప్పుడు అభ్యంతరం లేదు కదా, వీపెక్కుతావా అన్నాడు. అప్పుడు ఆవిడ నవ్వి, నాయన నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా, ఇందాక నేను కావాలనే అలా వ్యంగ్యంగా దెప్పాను, నాకు నీ శక్తి చూడాలనిపించింది, నీ విశ్వరూపం చూడాలనిపించింది. ఇంత చిన్న కోతివైతే అసలు రాముడు నిన్ను ఇంత దూరం పంపుతాడా? శతయోజన విస్తీర్ణ సముద్రం దాటగలవా? మా రాముడి మీద నాకు నమ్మకం ఏమిటంటే తన అంత సామర్థ్యం కలిగిన వాడైతేనే వాణ్ణి మాత్రమే నన్ను చూడడానికి పంపుతాడు. అంటే నువ్వు రాముడి తర్వాత రాముడు లాంటి వాడివి, లేకపోతే మా రాముడు నిన్ను ఎందుకు పంపుతాడు? చవటను పంపుతాడా? పంపడగా. కానీ నువ్వు వచ్చిన రూపం చూస్తే విచిత్రంగా ఉంది. ఏది హనుమ, నీ శక్తి ప్రదర్శించు, విశ్వరూపం చూపించు అంటే నువ్వు చూపించవు. చూపించవు కనుక నేను గిల్లాను, దెప్పాను, దాంతో నువ్వు రెచ్చిపోయావు, నా ట్రాప్లో పడ్డావు, విశ్వరూపం చూపించావు. ఇందుకోసమే నేను ఈ పని చేశాను. నాకు తెలుసు నువ్వు ఈ లంకే కాదు భూమండలం పెకలించగలవని. ఇది ఆవిడ అసలు రహస్యం అన్నమాట. ఆ మాట అండ వెనక అతను కారణం అది. కాకపోతే నేను నీతో రావడం బాగుండదు, దానికి గల కారణాలు చెబుతాను. 1, నేను నా భర్తని తప్ప పరపురుషుణ్ణి ముట్టుకోకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నా కుమారుడి కంటే గొప్పవాడివి, అయినా ఈ మూర్ఖ జనాన్ని నమ్మడానికి వీల్లేదు. ఈ జనం ఎటువంటి వాళ్ళు ఒక్కొక్కప్పుడు అంటే, హనుమంతుడి వీపు మీద కూర్చున్న సీత ఆయనకి మాత అయినప్పటికీ ఏమో హనుమంతుడు పెళ్లి చేసుకున్నాడేమో అనవచ్చు కొందరు. కళత్రవతి సందేహ, కళత్రవతి అయ్యిందేమో అని నిన్ను చూసి సందేహిస్తారు, లేదా ఇంకేదన్నా పెచ్చ మాటలు మాట్లాడచ్చు. కాబట్టి అది నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. నువ్వు పుత్రుడు లాంటి వాడివి, నీతో రావడం నాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి. గట్టిగా 2 సార్లు మాట్లాడితేనే పెచ్చబాబుడు అవుతారు కొంతమంది. కాబట్టి అదొక తప్పు. నువ్వు అడగచ్చు అలాంటప్పుడు పరపురుషుణ్ణి ముట్టుకోకూడదన్నావు కదా, రావణాసురుడు నిన్ను తొడ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చినప్పుడు అప్పుడేం చేసావని. రావణాసురుడు చాలామంది అనుకున్నట్టుగా ఏదో భూమిని పెకలించి తీసుకురాలేస్తామండి, అంకే పృష్ఠమారోప్య తొడ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చాడు. తన తొడ మీదే కూర్చోబెట్టాడు. అయినా వాడు ఎందుకు భస్మం కాలేదంటే అమ్మవారు వాడిని శపించలేదు, వాడిలో తపశ్శక్తి ఉంది కనుక. కాబట్టి సినిమాలను నమ్మకండి. సంపూర్ణ రామాయణం లాంటి సినిమాల్లో చుట్టూత పెకలించేసినట్టు, దాన్ని తీసుకొచ్చి విమానంలో పెట్టినట్టు, ఇవన్నీ సినిమా కథలు. సుస్పష్టంగా చేత్తో పట్టుకున్నాడు. ఇందులో కూడా సుందరకాండ ఇక్కడే ఉంది చూడండి, అంకే అంటే తొడ మీద పృష్ఠం పిరుదులను ఆరోప్య కూర్చోబెట్టి ఉంచి తీసుకొచ్చాడని ఉంటుంది. నన్ను వాడు తొడ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చాడు, కానీ అప్పుడు నేను వాడిని ఎందుకు ముట్టుకోవాల్సి వచ్చింది? నేను అనీశా కింకరిష్యామి, నాకు దిక్కు లేదు, నాకు అప్పుడు రక్షించేవాడు లేడు. అనాథ వివశా సతీ, నా భర్త లేడు నాకు,
వివసురాలిని అయిపోయాను. పైగా ఆడదాన్ని, అందువల్ల ఏమీ చెయ్యలేని స్థితిలో వాడితో పాటు రావాల్సి వచ్చింది. అదే నా దగ్గరే బలం ఉంటే, నా భర్త యొక్క అనుజ్ఞ ఉండి ఉంటే నేను వాడి తొడ మీద కూర్చునేదాన్ని కాను. కాబట్టి దిక్కులేనప్పుడు, ఎవడన్నా బలాత్కారంగా ఎత్తుకుపోయినప్పుడు పరపురుషుణ్ణి ముట్టుకుంటే అది మన దోషం కాదు. కావాలని మాత్రం నేను పరపురుషుణ్ణి నాహం స్పరిశామి, పొరపాటును కూడా ముట్టుకోను. ఇక మరొకటి, ఈ దుర్మార్గుడు నా భర్త లేనప్పుడు కపటత్వంతో, వంచనతో, మోసముతో ఎత్తుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకుపోయావనుకో మోసంతో, నా భర్తకి వీడికి తేడా ఏముంటుంది? వీడు మోసంతో తెస్తే మా భర్త రోసంతో వీడిని పడగొట్టి చంపాలి. అది నాకు కావలసింది. నా భర్త ఇక్కడికి దండయాత్రకు రావాలి, ఈ దుర్మార్గుడు తలకాయలు తెగి నేల మీద పడాలి, అప్పుడు నేను నా భర్తతో టీవీగా పెడతాను. అది నా ప్రతిజ్ఞ. ఈ రెండు కారణముల చేత నేను నీతో రాను. ఇవన్నీ పక్కన పెడితే, ఒకవేళ నేను నీతో వస్తే ఇంకొక ప్రమాదం ఉన్నది. నువ్వు నీ వీపు మీద కూర్చోబెట్టుకుని నన్ను ఆకాశ మార్గంలో సముద్రం గుండా తీసుకెడతావు. అప్పుడు నాకు కళ్ళు తిరిగి సముద్రంలో పడిపోతానేమో. సముద్రంలో పడిపోతే సమ్యగ్ లింగినీం భక్షయిష్యత, అందులో ఉన్న జలజంతువులు, మొసళ్ళు, చేపలు, సొరచేపలు మింగేస్తాయి. నాకు కళ్ళు తిరుగుతాయి. వీపు మీద కూర్చోవడం వల్ల నాకు నీకు ఇద్దరికి ఇబ్బంది కాదు. నువ్వు గట్టిగానే నన్ను నీ వీపు మీద పెట్టుకున్నావు, నేను కళ్ళు తిరిగి పడలేదు. కానీ ఈలోపు ఏం జరగచ్చు? రావణాసురుడు తన భటుల్ని, ఇదిగో సీతను ఎవడో ఎత్తుకుపోతున్నాడు, ఆ హనుమంతుడిని చంపండి అని పంపుతాడు. నువ్వు వాళ్ళతో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే ఇలా బల్లపొరుపుగా ఉండవు కదా, నిటారుగా నిలబడి యుద్ధం చేయాలి. నిటారుగా నిలబడినా నేను మళ్ళీ పడిపోతాను పోని. అలాగే నువ్వు ఎగురుతూనే యుద్ధం చేసావు అనుకుందాం, అప్పుడు వాళ్ళు వేసే బాణములు నీకు కాదు నాకు తగులుతాయి. నీకే ఎన్ని బాణాలు తగిలినా ఏమవ్వదు, నాకు ఒక్క బాణం తగిలితే నా ప్రాణం చాలు, నేను పడిపోయి చచ్చిపోవచ్చు. ఏ విధముగా చూసినా ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు తక్షణం వెళ్ళి రాముడికి కబురు చెప్పి ఆయన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి శత్రు సంహారం చేయించి ఆపై నాకు విముక్తి ప్రసాదించు అనగానే, ఆ జగన్మాత నువ్వు ఎంత అద్భుతంగా మాట్లాడావమ్మా, ఇది నీ పాండిత్యం, ఇది నీ ఔచిత్యం, ఇది నీ జ్ఞానం. నేనేమో ఉత్సాహంలో కొంచెం రెచ్చిపోయి మాట్లాడాను, కానీ నువ్వు మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావు. ఒక్కొక్కప్పుడు ఎంత బుద్ధిమంతుడైనా, ఎంత పరాక్రమవంతుడైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడనడానికి ఉదాహరణ నేనే అని ఒప్పుకున్నాడు ఆయన. నీవు చెప్పిందే అన్ని రకాలుగా ఉచితం అని ఆ తల్లికి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి పక్కకు వచ్చాడు. మళ్ళీ శరీరం బాగా పెంచాడు. పెంచి ఒక క్షణం ఆలోచించాడు. ఈ జగన్మాతని చూచాను, సీతాన్వేషణ కోసం వచ్చిన నా పని పూర్తయ్యింది. ఆమెతో తృప్తిగా మాట్లాడాను. రాముడి ఆనవాలు ఇచ్చాను, ఆవిడ ఆనవాలు నేను తీసుకున్నాను చూడమ్మడిని. ఇంక ఇప్పుడు నాకు కొద్దిగా పని మిగిలింది. అల్పశేషమిదం కార్యం, అల్పశేషమిదం కార్యం. నాకు కొద్దిగా పని మిగిలింది అనుకున్నాడు ఆయన. అది నిజానికి కొద్దిగా అనుకుంటున్నాడు ఆయన. మన లాంటి వాళ్ళకి చాలా పెద్ద పని. ఆయన ఏమనుకున్నాడు, చిన్న పని ఒకటి మిగిలింది నాకు. ఆ పని ఏమిటి? నేను ఇంత కష్టపడి లంకా నగరానికి వచ్చి కూడా సీతను చూసి మారు మాట్లాడకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? నేననేవాడిని ఒకండి వచ్చానని రావణాసురుడికి తెలియాలి. ముందుగా రావణుణ్ణి చూడాలి, వాడికి మంచి మాటలు చెప్పాలి. వీలుంటే సీతనివి రాముడి దగ్గరికి పంపించమని నచ్చ చెప్పాలి. వింటాడా, వాడు బాగుపడతాడు, యుద్ధం ఆగిపోతుంది, రాముడికి ఆనందం కలుగుతుంది. కానీ వాడు వింటాడని నాకు నమ్మకం లేదు. అప్పుడు ఏం చెయ్యాలి? ఈ దుర్మార్గుడికి అవసరమైతే నా బలం కొంత రుచి చూపించాలి. ఇప్పుడు అసలు వాడితో మాట్లాడాలాగా. రావణుని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కాపల వాళ్ళు వెళ్ళనిస్తారా? రావణుడు మూర్ఖుడు, వాడి దగ్గర ఉన్న కావలి కాసే భటులు అంతకంటే మూర్ఖులు, ఉద్దండులు, అజ్ఞానులు. వీళ్ళు కాపల వాళ్ళకి లంచం ఇచ్చి లోపలికి వెళ్ళదామా అని ముందు అనిపించింది, లేదా మంచి మాటలు చెప్పి లోపలికి వెళ్ళదామా అనిపించింది. అబ్బే ఇవన్నీ వ్యర్థం అనుకున్నాడు ఆయన. మంచిగా ఏమండి, నేను కొంచెం రావణాసుడితో మాట్లాడాలండి అని కాపల వాళ్ళని బతిమాలినా వాళ్ళు వినరు. కొంతమంది మంచిగా చెబితే వినరండోయ్. నసామరక్షస్సు గుణాయ కల్పతే, మొట్టమొదట సామము రాక్షసుల దగ్గర పనిచేయదు. సామము అంటే మంచిగా చెప్పుట. ఎంత బతిమిలాడినా రాక్షసులు నన్ను రావణునితో మాట్లాడడానికి లోపలికి పంపరు. పోని. భేదం కుదురుతుందా?
బలపరాక్రమాలు కలిగిన వాళ్ళని భేదంతో అంటే తగాదా పెట్టి లోపలికి వెళ్ళలేము. తగాదా ఎప్పుడు పెట్టగలుగుతామండి? ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి లాగాలంటే వాడికి ఏదో చూపించాలి, చూపిస్తే వాడు లొంగాలి. లొంగాలంటే దానికి వీడికి కూడా ఏదో కర్మ ఉండాలి. కానీ రాక్షసులు మంచి బలం కలిగిన వాళ్ళు, మహాపరాక్రమవంతులు, ఒక్కొక్కడు ఒక్కొక్క రావణుడు. కాబట్టి వీళ్ళల్లో వీళ్ళకి తగాదాలు పెట్టడం అసలు కుదరదు. ఇంక మూడోది, లంచం ఇచ్చి లోపలికి వెళ్ళాలి. వీళ్ళకి లంచం నేనేమి ఇస్తాను, నిలబెట్టి నాకు తులాభారంతో వస్తారు వీడు. అంతంత బంగారం ఒక్కొక్కడి దగ్గర ఉంది. కాబట్టి దానం అసలు కుదరదు, సామము కుదరదు, దానము కుదరదు, భేదము కుదరదు. త్రీనుపాయానతిక్రమ్య చతుర్థ ఇహ దృశ్యతే. ఇంకా మిగిలింది ఒకటే, సామ దాన భేద దండోపాయాల్లో సామము దానము భేదము పనికిరవు. అంటే మంచిగా చెబితే వినరు, తగాదా పెట్టలేము, డబ్బిచ్చి కొనలేము. ఇక నాలుగోది ఏమిటి? దండోపాయం. దండం దశగుణం భవేత్తన్నారు. కర్ర ఒకటి పుచ్చుకుని నాలుగు పీకితే కానీ వీళ్ళు నన్ను రావణుల దగ్గరికి తీసుకెళ్లరు. నిజానికి దండం దశగుణం భవేత్త అంటారే, దాని అంతరార్థం, దాని శ్లోకం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలామంది మా చిన్నప్పుడు కూడా పాఠం చెప్పేటప్పుడు దండం దశగుణం భవేత్త అంటే కుర్రాళ్ళను కొడితే వాడికి 10 రకాలుగా బాగుపడతాడంటారే, రుట్టి అబద్ధం. అసలంతకి దండం దశగుణం భవేత్త అంటే ఏమిటో చెబుతాను. విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషు చ అంధే తమ శివార్ధక్యే దండం దశగుణం భవేత్. ఇది శ్లోకం. చేతిలో కర్ర ఉంటే ఈ కర్రని దండము అంటారు. కర్ర 10 రకములుగా ఉపయోగపడుతుందిట. ఏమిటది? వి అంటే పక్షి. పక్షులు వచ్చి మీదకి దాడి చేస్తున్నా, లేక ఇళ్ల ముందు ఏదైనా ఆహారం ఎండబెట్టుకుంటే, ధాన్యం ఎండబెట్టుకుంటే, పప్పులు ఎండబెట్టుకుంటే, ఈ పప్పుల్లో ఉప్పులను ధాన్యాల్లో పక్షులు తినేస్తున్నప్పుడు కర్రతో ఇలా అంటే ఏమవుతాయి? ఎగిరిపోతాయి. కాబట్టి వి అంటే పక్షులు. పక్షుల్ని తోలడానికి కర్ర మొట్టమొదట ఉపయోగపడుతుంది. అంటే కర్రతో ఉపయోగం మొదటిది పక్షుల్ని తోలుట. రెండవది శ్వా అంటే కుక్క. కుక్కల మీదకి వచ్చి వై వై అన్నప్పుడు ఏం చేస్తాం అనమాట? ఈ కర్ర పెట్టుబడి కొడతాం. ఇక్కడ కుక్కలే కాదు, కోతులు కూడా మీదకి వస్తున్నాయి. అప్పుడు కర్ర చేతిలో ఉంటే రావట్లేదు చూడండి. అందుకే ఇక్కడ వెర్రివాళ్ళ కర్ర పట్టుకున్న వాళ్ళంతా వాళ్ళు బుర్ర ఉన్నవాళ్ళు, అందుకే కర్ర పట్టుకుంటున్నారు. కర్ర చేతిలో ఉంటే కోతి రావట్లేదు. కర్ర లేని వాడి మీద మాత్రం ఆ ఎర్ర కోతులు మీద పడి పీకుతున్నాయి. కాబట్టి రెండవది కుక్కలను తోలడానికి కూడా కర్ర ఉపయోగపడుతుంది. విశ్వామిత్ర అంటే వి అంటే పక్షి, శ్వా అంటే కుక్క, అమిత్ర శత్రువు కలిస్తే విశ్వామిత్ర అన్నమాట. అమిత్ర అంటే శత్రువు. శత్రువులు మన మీదకి దాడి చేస్తే కర్ర చేతిలో ఉంటే యుద్ధం చేసి నాలుగు తన్నచ్చు. కాబట్టి శత్రువుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కర్ర ఉపయోగపడుతుంది. అక్కడికి కర్ర 3 రకాలుగా అయ్యింది అవునా. అహి అంటే పావు. పావులు మీదకు వస్తున్నప్పుడు ఈ కర్రతో కొట్టి చంపేవారు పూర్వం పల్లెటూళ్ళలో. మీదకు పావులు వస్తాయి కాబట్టి పావులను కొట్టడానికి కూడా కర్ర 4వ రకంగా ఉపయోగపడుతుంది. అందుకని విశ్వామిత్రాహి, వి శ్వ అమిత్ర అహి. తర్వాతది పశుషు. పశువులను తోలుకోవడానికి కూడా ఆవుల్ని కాయడానికి లేకపోతే గేదెల్ని కాయడానికి ఈ కర్ర ఉపయోగపడుతుంది. కర్దమేషు బురదలోకి వెళ్ళినప్పుడు కాలువలో దిగాము, పొద్దున్న నదిలో దిగాము, కింద గట్టిగా ఉందో మెత్తగా ఉందో, అసలు కింద లోతు ఉందో ఏముందో ఏం తెలుస్తుందండి? నదిలోకి దిగేటప్పుడు మనకేం తెలియదు, ఒక్కో చోట అగాధం ఉండొచ్చు, కిందకి దిగిపోయి మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని పూర్వం కర్రతో ఏం చేసేవారన్నమాట, దిగే ముందు ఓ పోటు పొడిచేవారు గట్టిగా, ఓహో ఇక్కడ నేల ఉంది కొంచెం గట్టిగా ఉందనుకుంటే దిగేవారు. అందుకని బురదలోకి వెళ్ళేటప్పుడు బురదలో నేల గట్టిగా ఉందో లేదో చూసి బయటికి వెళ్ళడానికి ఈ కర్రను ఉపయోగించేవారు. పల్లెటూళ్ళలో పొలాల్లో ముఖ్యంగా బురదలో వెళ్లేందుకు ఈ కర్ర చాలా ఉపయోగపడుతుంది అనమాట. కర్దమేషు జలేషు చ నీళ్లలో కూడా అంతే, నీళ్లు కూడా అంతే. తొందరపడి నదుల్ని నమ్మకూడదండి, జలములు చాలా ప్రమాదకరమైనవి. నదీనాం శస్త్రపాణీనాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ అని పంచతంత్రంలో మిత్రభేదంలో చెప్పారు మహానుభావుడు విష్ణు శర్మ గారు చెప్పాడు ఈ శ్లోకాన్ని. నదులలో తొందరపడి కిందకి దిగిపోకు, కింద ఏముందో నీకు తెలియదు, బుడుంగులు కొట్టుకుపోయేదో కావడం చచ్చినది పని అయింది, ఓ 3 లాగాల్సి వచ్చింది మళ్ళీ. కాబట్టి తొందరపడి నదుల్లోకి వెళ్ళకూడదు, నదిని నమ్మకూడదు, ఎక్కడ ఏముందో తెలియదు, ఆ ప్రవాహం ఎటువంటిదో తెలియదు. శస్త్రపాణీనాం చేతిలో కత్తులు కటారులు ఆయుధాలు ఉన్నవాడిని నమ్మకూడదు. చేతిలో కత్తి పెట్టుకుని యాపిల్ కోసుకుంటున్న వాడు పక్కనే వెళ్ళి ఏమన్నా కబుర్లు చెబితే వాడు ఇలా అన్నాడంటే అది వచ్చి ముక్కుకి తగిలితే యాపిల్ బదులుగా ముక్కు ఊడిపోతుంది. అందువల్ల ఆయుధములు ఉన్నవాడి దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
నఖినాం, గోళ్ళున్న కుక్కలు కోతులు వీటి దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే గోళ్లతో రెక్కేస్తాయి. ఆ తర్వాత వీపంతా పుండు పడుతుంది. తర్వాత శృంగిణాం తథ, కొమ్ములున్న వాటిని కూడా నమ్మకూడదు. పాపం కొమ్ములున్న ఆవుల దగ్గర మనం ఇటు తిరిగి అవి వెనకాతలు ఉంటే ఒక్కోసారి ఆవులు కూడా పొడిచి కింద పారేస్తాయండి. చాలా కాలం క్రితం పాపం ఒక ఆవిడ నా తల్లి నా తల్లి అని ఒక ఆవు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని ఆ తర్వాత గురువుగారు మా నాన్నగారు వచ్చారని చలపతిరావు గారు అని ఇటు తిరిగింది. ఈ లోపల వెనకాల నావు కొమ్ములతో పొడవకోవడంతో పోటు పొడిచి ఆవిడ కింద పోసింది. ఏడాది పాటు ఆవిడ మంచం ఎక్కింది. కాబట్టి కొమ్ములు ఉన్న వాటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక వేశ్యల దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు డబ్బులు పుచ్చుకుని సర్వనాశనం చేస్తారు కదా, కాబట్టి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. అధికారులను కూడా నమ్మద్దన్నాడు. అధికారం చేతిలో ఉన్నవాడు ఎప్పుడు ఎలా వాగుతాడో తెలియదు. ఒక్కోసారి అధికారం చేతిలో ఉన్నవాడితో జాగ్రత్తగా ఉండకపోతే తెక్కొచ్చేదైనా చేయొచ్చు. అందుకని అధికారుల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండమన్నారు. నాకు అనుభవం అది. ఫ్రీగా నీకు లీవ్ అక్కర్లేదు ఏమక్కర్లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పొమ్మన్నాడు ఒక ఆయన నా పై ఆఫీసర్. నేను లెక్చరర్గా పనిచేసే రోజుల్లో ఒకసారి కర్మగారి నేను ఎప్పుడు వాడుకోలేదు కానీ తలనొప్పి వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ఏ హెడ్ఏక్ వస్తుందని ఒక చిన్న స్లిప్ రాసి ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ యొక్క టేబుల్ మీద పెట్టి వెళ్ళగానే మన్నాడు వచ్చి ఆ మాత్రం చెప్పకుండా వెళ్ళిపోతావా ఎంత అవధానం అయితే మాత్రం అని గయ్యమన్నాడు. నువ్వే కదయ్యా నీకు లీవ్ అక్కర్లేదు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పొమ్మన్నావు అంటే ఏదో అంటాం అంటే మాత్రం మా అధికారాన్ని మాత్రం గుర్తించవా అన్నాడు. ఈ అధికారం లక్షణం అది. అధికారం వల్ల అహంకారం మదం పట్టుకుంటాయి ఒక్కోసారి. అందువల్ల అక్కడ కూడా మనం లొంగాలి, వీళ్ళని నమ్మకూడదు. ఇన్ని శాస్త్రాలు నీతులు ఎన్ని అద్భుతమైనటువంటి పురాణాల్లో రహస్యాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఏమిటంటే కర్రలతో జలాల్లోకి దిగేటప్పుడు ఇలా పొడిచి చూసుకుని దిగేవారు. కాబట్టి నెక్స్ట్ ఏమిటనమాట, జలేషు చే నీళ్ళల్లో కూడా కర్ర ఉపయోగపడుతుంది. అక్కడికి ఎన్నయ్యే వి శ్వ అమిత్ర అహి పశుషు కర్దమేషు జలేషు చే. తర్వాత ఏమిటి అంధే అంటే గుడ్డివాడికి, గుడ్డివాడికి కర్ర చాలా ఉపయోగపడుతుంది. గుడ్డివాడు కర్రలు అటిక్ టిక్ టిక్ అని పొడుచుకుంటూ మధ్య మధ్య ఇళ్ళలో చూసుకుంటూ పెడతాడు. రేవులో చూశారు కమన్నా పాప గుడ్డివాడు ఆ కర్రతో పక్కవాడి ఇలా పొడిచి మరీ వెళ్ళాడు, లేకపోతే వాడి మీద మనం పడతాం. గుడ్డివాడికి కర్ర బాగా ఉపయోగపడుతుంది. తమసి చీకట్లో కూడా కర్ర బాగా ఉపయోగపడుతుంది. చీకట్లో మనకు అస్సలు కనపట్టలేదు అనుకోండి, అప్పుడు ముందుకు వెళ్ళాలా లేదా అప్పుడు కర్రతో వెళ్ళాలా అనుకుంటే ఆ ఎదురుగుండా ఏమన్నా ఉన్నాయేమో తెలుస్తాయి, అప్పుడు మనం ముందుకు వెళ్ళచ్చు. వార్ధక్యే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎంతోమంది కర్ర పుచ్చుకొని టిక్కు టిక్ అని పోటేసుకురావట్లా, యవ్వనంలో ఉన్న రోజుల్లో కర్రక్కర్లేదు కానీ ఇప్పుడు కర్ర అవసరం అయ్యి. కాబట్టి చిట్ట చివరి వార్ధక్యం చెప్పారు. వార్ధక్యంలో కర్ర చేతిలో ఉంటే గౌక్కులు జారి పడకుండా ఉంటాం, అది బోటుగా ఉంటుంది. అప్పటి నుంచి మూడు కాళ్ళవాడు అంటారు. సాధారణంగా మానవులకి రెండు కాళ్ళే ఉంటాయి, ముసలితనంలో మూడవ కాలు కర్రగారు కూడా వస్తారు. కాబట్టి కర్ర వార్ధక్యంలో బాగా ఉపయోగపడుతుంది. దండం దశగుణం భవేత్, ఇలా కర్ర 10 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పండి శ్లోకం మళ్ళీ. వి శ్వ అమిత్ర అహి పశుషు కర్దమేషు జలేషు చ అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్ అన్నారు. అది పోయి నాలుగు బాధేస్తే చాలు అంటున్నారు. బాధితే ఏమవుదు, బాధితే పిల్లలు రెచ్చిపోతారు పాడైపోతారు. మా తండ్రి గారిని చూసి చాలా నేర్చుకోవాలి మాలాంటి వాళ్ళం. జీవితంలో పిల్లల్ని ఒక్క దెబ్బ కొట్టకుండా తిట్టకుండా పెంచిన తల్లిదండ్రులు ఎవరికైనా దక్కారో లేదో తెలియదు, కానీ నా జీవితంలో మాకు అటువంటి తండ్రి దక్కాడు. మేము 6 కొడుకులు 1 కూతురు. ఇంతమంది పిల్లల్ని ఎప్పుడూ విసుక్కునేవారు కాదు, కసుక్కునేవారు కాదు, కొట్టేవారు కాదు. ఏం చేస్తున్నాము ఏమిటో లేదానికి నమ్మకం అన్నమాట. మా పిల్లలు పైకి వస్తారని ఒక నమ్మకం. ఈ సహనం రావాలండి. జ్ఞానం ఉంటే పిల్లల్ని ఎలా పెంచాలో తెలిస్తే పిల్లల్ని స్నేహితుల్లా పెంచితే అప్పుడు పిల్లలు బాగుపడతారు. ఊ పిల్లల్ని తిట్టేసి కొట్టేసి గందరగోళం చేసేస్తే ఏం వినరండి ఈ రోజుల్లో. ఈ రోజుల్లో అసలు ఎప్పుడు వినరు, ఇప్పుడు అసలు వినరు. కాబట్టి పిల్లల్ని పెంచడం చాలా పెద్ద కళ. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు మాకు తెలిసిన మిత్రుడు. వాళ్ళ అబ్బాయిని ఒక రెసిడెన్షియల్ కాలేజీలో చేర్చాడు పాపం. ఆ కుర్రాడు కాలేజీకి వెళ్ళలేదు, ఎగ్గొట్టాడు. కాండొనేషన్ కట్టాలి. ఈ అబ్బాయి నాన్న కాండొనేషన్ కట్టంటే నేను కాలేజీకి పంపించింది ఎందుకని ఏదో మాట వరుసగా అన్నాడు పాపం తండ్రి. నేను తిట్టాలని కూడా తిట్టాలి. ఆ మాత్రానికి ఆ కుర్రాడు ఉరి వేసుకు చచ్చిపోయాడు. నిజంగా ఆ తండ్రి పడుతున్నాడండి బాధ. చిటుక్కుని చచ్చిపోతున్నారండి ఈ పిల్లలు ఈ రోజుల్లో. ఏమన్నా అంటే ప్రమాదకరంగా ఉంది. అందుకని పిల్లలు ఏమన్నా అంటే మనమే పడాలి, సహనంతో తీసుకురావాలి. అంతేగాని మనం చచ్చిపోయామా, వాళ్ళు చచ్చిపోయినా మనం చచ్చిపోతాం, లేదా మనం రెచ్చిపోవడంలో గుండెపోటు వచ్చినా మనమే చచ్చిపోతాం. ఏదో మన భక్తులు కాబట్టి అప్పుడప్పుడు రెచ్చిపోయినా తట్టుకుంటున్నారు.
భక్తుల్లాగా పిల్లలు నిలబడి ఉంటారు? పిల్లలు కదా, పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఈ పిల్లలు జలక ఇచ్చారా మళ్ళీ మనం ఎందుకు మనకి రాకుండా అయిపోతాం. అందువల్ల దయతో కాస్త మీరు ఏం చేస్తారంటే దండం దశగుణం భవేత్ అంటే అసలు శ్లోకం అర్థం తెలుసుకుని పిల్లల దగ్గర చాలా సహనంగా ఉండి జాగ్రత్తగా పెంచాలి. చిన్నప్పటి నుంచి పురాణాలు చెప్పి ఇంకొక మంచి పని చేసి వాళ్ళని పెంచాలి తప్ప ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు. మా నాన్నగారు చెప్పిన వాటిని నాకు ఎప్పుడు గుర్తుంటాయి. నువ్వు ఏ సబ్జెక్టులోకి వెళ్ళు, ఏ రంగంలోకి వెళ్ళు, ఆ రంగంలో మాత్రం నిన్ను మించిన వాడు ఉండకూడదు అన్నట్టుగా చదవాలి. అందుకే సంస్కృతం కానీ తెలుగు కానీ ఇక పరాకాష్ట అనమాట మేము చదివిన రోజుల్లో. ఆ చదువు ఎంత గొప్ప బలం అది. ఇప్పుడు ఇప్పుడు ప్రపంచంలో ఏ పండితుడు ఎక్కడి నుంచి ఏ మూల ధర్మ సందేహం అడిగినా లేక ఒక వ్యాకరణ సూత్రం అడిగినా కళ్ళు మూసుకు చెప్పేస్తున్నాం. ఒక్కనాడు పుస్తకం చూసి పురాణం చెప్పింది మీరు చూస్తున్నారు ఎప్పుడన్నా? ఎలా వస్తుంది ఇది అంటే తండ్రి గారి యొక్క మాట హృదయంలో బాగా హత్తుకుపోయింది కాబట్టి ఆ సబ్జెక్టులోకి నిన్ను మించిన వాడిని లేకుండా చూసుకోవాలన్నమాట. అంత బాగా చదవాలి, అప్పుడు నీకు ఒత్తిడి ఉండదు, చిత్తడైపోకుండా ఉంటావు, పొత్తడిలా తయారవుతావు, బంగారంలా తయారవుతావు. ఇది తెలుసుకుని జ్ఞానులు ప్రవర్తిస్తారు. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా కేవలం ఏదో లౌకిక ప్రపంచం కాదు, పురాణాల్లో కూడా అదే మాట చెప్పారండి. రామాయణంలో కానీ భారతంలో కానీ చూడండి, భారతంలో ద్రోణాచార్యుడు ఎవరికి ఏ ఆయుధం ఇష్టమో ఆయుధంలో ఎక్కువ శిక్షణ ఇచ్చాడు. భీముడికి గద అంటే ఇష్టం, అందుకని గదా యుద్ధంలో ట్రైనింగ్ ఇచ్చాడు. ధర్మరాజు గారికి ఈటెలు విసరడం ఇష్టం, అందుకని ఈటెలు నేర్పాడు. అలాగే అర్జునుడికి బాణాలంటే ఇష్టం, బాణ విద్య నేర్పాడు. అందరికీ బాణ విద్యలు వచ్చు, అందరికీ గదలతో యుద్ధం చేయడం వచ్చు, అందరికీ ఈటలు వచ్చు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో స్పెషలైజేషన్ చేశారు. ఇవన్నీ ఒక పక్కన పెడితే కేవలం యుద్ధ విద్యలే కాకుండా గణితం, అర్థశాస్త్రం ఇవన్నీ నేర్పకపోతే మళ్ళీ పరిపాలన సాగదు కనుక ఈ శాస్త్రాలు నేర్పాడు. ఇన్ని శాస్త్రములు నేర్పినా రేపు పొద్దున్న నీ రాజ్యం పోతే, నీ ఉద్యోగం పోతే, నువ్వు బతకాలంటే నీకు దగ్గర ఏదో ఒక వృత్తి విద్య ఉండాలి అని ఏం చేశాడు, ఎవరికి ఏది ఇష్టమో ఆ విద్య నేర్పాడు. భీముడికి వంట అంటే ఇష్టం, వంట చేస్తూ ఉంటే పెసరట్లు ఇతరులకు వేసేటప్పుడు ఓ 1000 పెసరట్లు ఆయన కూడా తినచ్చు కనుక, అవతల వాడికి 1 పెసరట్టు పెట్టి వీడు 1000 పెసరట్లు తినచ్చు కనుక వంట నేర్చుకున్నాడు. ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యాడు మరి. అందుకే అజ్ఞాతవాసంలో అది ఉపయోగపడింది. అంటే ఒక వృత్తి విద్య ఉండాలి పక్కన మనకి. అర్జునుడికి డ్యాన్స్ ఇష్టం, అందువల్లే చక్కగా డ్యాన్స్ ఇన్ ఫ్రాన్స్ అని నేర్పుకున్నాడు బతికాడు. నకులుడికి చాలా ఇష్టమైనది అస్య శిక్షణ, అందుకని అందులో ఉద్యోగం చేశాడు. గో సంరక్షణ అంతా సహదేవుడు తీసుకున్నాడు. ధర్మరాజు గారు జ్యోతిషం, ముహూర్తాలు పెట్టడం, జోగం అవి కూడా స్పెషలైజేషన్ చేశాడు. ఎందుకైనా ఎప్పుడైనా ఉపయోగపడతాయని. అందువల్ల ఆయా వ్యక్తులకి ఆయా సంబంధమైన వృత్తులు కూడా నేర్పాలన్నమాట. పిల్లల్ని ఎప్పుడూ కూడా స్వతంత్రంగా బ్రతికేలా చేయాలి, కేవలం చదువు కాదనమాట. ఇవి పురాణముల యొక్క రహస్యములు. ఇప్పుడు హనుమంతుడు 3 ఉపాయాలు పలికిరావు, 4వది దండమే పనికొస్తుంది అనుకున్నాడు. ఈ రాక్షసులతో తగాదా పడాలి, యుద్ధం చెయ్యాలి, అప్పుడు రావణునితో నాకు ముఖాముఖి ఓ మిలాఖత్తు లభిస్తుంది, వాడితో మాట్లాడే అవకాశం లభిస్తుంది అనుకుని ఏం చేశాడు, ఆ ఉద్యానంకే చూశాడు. అశోకవనంలో అపూర్వమైన ఉద్యానం ఉన్నది, పూల చెట్లు, లతలు, ఇంకా రకరకాల కొలనులు. వీటితో పాటు ఆ మధ్యలో రావణాసురుడు అప్పుడప్పుడు అందులో ఉండడానికి ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అనమాట. అప్పట్లో ఫామ్ హౌస్ అది చైత్యప్రాసాద భవనము, వసంత భవనం అంటారు. తోటలో అద్భుతమైన బిల్డింగ్ ఉంటుందన్నమాట. ఆ బిల్డింగ్లో కూర్చుంటే తోటలోంచి చల్లగాలి వస్తుంది, పువ్వుల వాసన వస్తుంది, ఎప్పుడు వీలుంటే అప్పుడు పళ్ళు పీక్కు తినచ్చు, కావాలంటే తాగొచ్చు, తందనాలు ఆడచ్చు. వీటి కోసమని ఓ ఫామ్ హౌస్ అప్పట్లో కట్టుకున్నాడు బాగా తాగి తందనాలు ఆడడానికి. అటువంటి చైత్యప్రసాద భవనం దగ్గరికి వెళ్ళాట, మొత్తం భవనం అంతా పీకేశాడు, పైన గోపురం దగ్గరికి ఎక్కాడు, మళ్ళీ ఆ అశోకవనంలో ఉన్న చెట్లు పీకాడు. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, పనస చెట్లు ఉన్నాయి, కర్ణికార వృక్షాలు ఉన్నాయి, ఇలాంటి రకరకాల చెట్లు పీకేశాడు, గందరగోళం చేసేసాడు, రాళ్ళు విసిరాడు, కొలనులో ఉన్న తామర పువ్వులు పీకి పాకాన పెట్టాడు. ఇలా అరిచెరిచి అమాంతంగా తన శరీరం పెంచి అక్కడున్న ప్రాకార భవనం పైన అంటే టాప్ మీద నిలబడ్డాడు. బిల్డింగ్ పైకి ఎక్కాడు, భవనం పైకి ఎక్కి ఇలా అన్నట్ట, జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా
పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఎంత ధైర్యం లేదా మాట అన్నాడు. రామచంద్రుడికి జయం కలుగ్గాక, లక్ష్మణుడికి జయము కలుగ్గాక, ఈయన అనకపోతే జయం కాదా? కాదు. అక్కడ అంతరార్థం ఏంటంటే, ఎప్పుడు మనం ఎవరిని ఇష్టపడతామో వాళ్ళకి జయము కోరుకుంటే వాళ్ళ వల్ల మనకి జయం వస్తుంది. అందుకే విష్ణువునికి జయము, పూజ్య గురువులకు జయము అని ఎందుకంటున్నావు అంటే, గురువుగారికి జయం పలిగితే నీకు శుభం. మన నోటితో ఎప్పుడు జయం తప్ప అపజయం పలకూడదు. అందుకని రామునకు జయము, లక్ష్మణునికి జయము కలుగ్గాక. రాముని చేత పాలింపబడుతున్న వానరరాజు సుగ్రీవుడికి జయము కలుగ్గాక. నేను రాముడికి దాసుణ్ణి, దూత అనలేదు. నేను దూతని అనలేదు, మంత్రిని అనలేదు. దాసోహం కోసలేంద్రస్య. కోసలేంద్రునికి, రామచంద్రుడికి నేను దాసుణ్ణి. భగవంతునికి ఎప్పుడూ దాసుణ్ణి అన్నారు. దాసుడిని అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడనమాట, రక్షిస్తాడు. స్త్రీలైతే గురువులకి, భగవంతునికి మీ పాదదాసిని అనాలి స్త్రీ. అదే పురుషుడైతే దాసుడని అనాలి. అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు అనమాట, ఓహో దాసుని అన్నావు కదా, నిన్ను నెత్తి మీద పెట్టుకుంటున్నాను అంటాడు. వాడు అలా కాకుండా, నీ నెత్తి మీద దేవతను అన్నాడా, డామ్మని కింద బారేస్తాడు. అందుకని నేను రామదాసుడిని. ఆ రాముడు ఎటువంటి వాడు, అక్లిష్టకర్మణ. అక్లిష్టకర్మణుడు అంటే సులభముగా యుద్ధం చేసేవాడు, పనులు చేసేవాడు. పనులు చేసేటప్పుడు రాముడు కష్టపడ్డాడు. కొంతమంది పని చేస్తే నానాయాతన పడిపోయి అమ్మా అమ్మా అంటారు. అది కొంతమంది చూడండి, మీరు కొన్ని లక్షల మందికి వంట చేసి పెడతారు, లేదా కొంతమందికి సాయం చేస్తారు. ఎంత పని చేసినా అలిసిపోదు. అలిసిపోకుండా పెద్ద పెద్ద పనులు సులభముగా చేసేవాడిని అక్లిష్టకర్ముడు అంటారు. రాముడు అటువంటి వాడు. ఎంత ఘనకార్యమైనా సులభముగా, తేలికగా, ఇట్టే చేసేస్తాడు. రెండోది అక్లిష్టకర్మిణ అంటే అసహాయ సూర్యుడని కూడా అర్థం. ఎవరి సహాయము లేకుండా యుద్ధం చేయగలిగిన వాడు ఏకవీరుడు అంటారు అటువంటి వాడిని. ఒక్క మనిషి ఎంతమందితో ఆయన యుద్ధం చేయగలడు? ఆయనకి వేరే పక్కన సహాయం అవసరం లేదు. ఉదాహరణకి దండకారణ్యంలో జనస్థానంలో 14,000 మంది కరదూషణాది రాక్షసులతో ఒక్కడు యుద్ధం చేశాడు. సీతకి రక్షణగా నువ్వు ఉండమని లక్ష్మణుడు నట్టే పెట్టి తాను ఒక్కడొచ్చి చితక్కడి చీల్చండి అడేశాడే. అటువంటి వాళ్ళని అక్లిష్టకర్మణ అంటారు. నేను అటువంటి రాముడికి దాసుణ్ణి. నా పేరు హనుమంతుడు. ఈ శత్రువులందరినీ చీల్చి చెండాడతాను. నిహంత అంటే చీల్చి చెండాడు వాడు. హంత చంపేవాడు, నిహంత బాగా చంపేవాడు. మళ్ళీ బాగా చంపడంలో కూడా ముద్ద ముద్ద చేసి చంపేస్తాను నేను. మారుతాత్మజహ వాయుదేవుని పుత్రుణ్ణి నేను. సామాన్యుడిని అనుకుంటున్నారేమో, మా నాన్నగారికి ఎంత బలం ఉందో నాకు అంత బలం ఉన్నది. ఈ రావణాసురుళ్ళు 1,000 మంది అయినా యుద్ధంలో నాకు ఎదురుగా నిలబడలేరు. 1,000 మంది రావణులు వచ్చిన పిడికిటి పొట్టుతో వాళ్ళందరినీ స్వర్గానికి పంపించేయగలుగుతాను. నేను యుద్ధం చేసేటప్పుడు ఆయుధాలు అక్కర్లేదు, శిలాభిస్తు రాళ్లతో కొట్టి చంపేస్తాను. కాబట్టి కోతులకి చాలా తెలివితేటలుంటాయి, రాళ్లతో కొట్టి చంపేస్తాయి. హనుమంతుడే చెప్పాడు, శిలాభిస్తు ప్రహరత, రాళ్లతో కొట్టి కొట్టి చంపగలం నేను. పాదపైశ్చ, పాదపహ అంటే చెట్టు, పాదపైహి అంటే చెట్లతో. మేము చెట్లు పీక చెట్లతో నెత్తి మీద కొట్టి చంపేస్తాం. మీకంటే కత్తులు కటార్లు గదలు కావాలి, మాకు అదేం అక్కర్లేదు. ఆ తర్వాత అర్ధయత్వ, అర్ధనము అంటే అదే మర్దనం అయిపోయింది, పిండి పిండి కింద నొక్కేయటం, నాశనము చేయటం. లంకాం పురీం అర్ధయత్వ, మొత్తం లంకని సర్వనాశనం చేసి. మైథిలీం అభివాద్యచ, మైథిలికి నమస్కరించి, జగన్మాత లక్ష్మీదేవికి, సీతామాతకి నమస్కరించి. మిషతాం సర్వరాక్షసాం, ఈ రాక్షసులంతా గుడ్లు అప్పగించి చూస్తూ ఉండగా, మిషతాం అంటే ఇలా చూస్తూ ఉండడం అనమాట, అని చూడడం. అలా గుడ్లు అప్పగించి చూస్తూ ఉండగా నేను వెళ్ళిపోతాను. సముద్ధార్థ గమిష్యామి, పని పూర్తి చేసుకోడతట్టు. అది కూడా గమిష్యామి అంటే వెడతాను. ఎలా వెడతాను? సమృద్ధ అర్థ అంటే పని పూర్తి చేసుకుని. నా పని పూర్తి అయ్యాకే వెడతాను. పని పూర్తి చేసుకోకుండా మాత్రం వెళ్ళను. ఏమనుకుంటున్నారో అనగానే, ఈ దెబ్బలకి దబ దబదబ చెట్లు పీకడం, అశోకవనం ధ్వంసం చేయటం, ఈ చైత్య ప్రసాదాన్ని పీకేయటం, ఈ బిల్డింగ్ అంతా పడగొట్టడం, స్తంభాలు పడగొట్టడం, ఈ ధ్వంస కార్యక్రమానికి సీతకి దూరంగా పడుకుని నిద్రపోతున్న రాక్షస స్త్రీలంతా ఉలిక్కి పడి లేచారు. అజాముఖి, శూర్పణక, మహోదర, మహాదంష్ట్ర, ఈ జనాలు ఉన్నారే, ఈ దిక్కుమాలిన వాళ్ళు, వీళ్ళంతా ఉలిక్కి పడి లేచి పరుగు పరుగున సీత దగ్గరకు వచ్చారు. సీత, ఎవడే వీడు? కోయం కస్య కుతో వాయం కిం నిమిత్తం ఇహాగతః. ఇతడెవడు, ఎవరికి సంబంధించినవాడు, ఏం పని మీద ఇక్కడికి వచ్చాడు? మేము నిద్రపోతున్నాం అనుకుంటున్నామేమో, మేము నిద్రపోతూనే మధ్య మధ్యలో చూస్తున్నాం మీరు మాట్లాడుకోవడం. అంటే దీన్ని బట్టి హనుమంతుడు సీతతో మాట్లాడేవాడు పూర్తిగా చూశారు. కొంతమంది పడుకున్నట్టు కనపడతారండి మంచం మీద, చాలా డేంజర్, వాడు అన్ని చూస్తూనే ఉంటారు. ఎవడు ఏం చేస్తున్నాడు, వాడు వర్పోసుకున్నాడా, వీడు అన్నం తింటాడా, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. తెలుస్తూనే ఉంటుంది కానీ నిద్రపోతున్నట్టు ఉంటారు. నిద్రపోతూ చూడగలగటం అదో గొప్ప అదృష్టం అన్నమాట. అదో విచిత్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళంతా అన్నమాట. రోగ మాట్లాడుతూ, నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ కోతితో విన్నాం, కాకపోతే మీరు మాట్లాడుకుంటున్న భాష మాకు అర్థం కాల, మా రాక్షస భాషలో, లంక భాషలో కాకుండా వేరే భాషలో మాట్లాడుతున్నారు, ఇంతకీ మీరెవరు? వాడెవడు, నీతో ఏం మాట్లాడాడని కానీ సీతాదేవి చాలా తెలివిగా నిజం చెప్పి చెప్పకుండా చెప్పింది. ఏమో వాడెవడో, రాక్షసుడేమో అని నేను శంకించానంది. అవి శంకించిన వాడు నిజమేగా, రాక్షసుడేమో నాకు మాత్రం ఏం తెలుసు, ఎందుకు వచ్చాడో నాకు పూర్తిగా తెలియదు. అహిరేవ హ్యహే పాదాన్ విజానాతి న సంశయ. పాము జాడలు పాములకే తెలుస్తాయి, ఇంకెవ్వరికీ తెలియవు. ఏమో వాడెవడో, వాడి మాయేమిటో, మాయావులు మీరు రాక్షసులు, వాడు మాయావి, మీరు మీరు చూసుకోండి అంది. అనగానే కొంతమంది సీత దగ్గర కాపలా ఉన్నారు, ఆ శివసుపరక్షణ దగ్గర. మిగతా వాళ్ళంతా ఏం చేశారంటే పరుగు పరుగును రావణుని దగ్గరికి వెళ్ళారు. రావణ రావణ, ఎక్కడి నుంచో ఒక వానరం వచ్చింది, ఆ వానరం సీతతో చాలాసేపు గుసగుసలాడింది, ఆ తర్వాత నీకు ఇష్టమైన మొత్తం చాలా పవిత్రమైన అశోకవనం అంతా నాశనం చేసింది, నీకు ఇష్టమైన అశోకవనం సర్వం నాశనం అయిపోయింది, చైత్య ప్రసాద భవనం ధ్వంసం చేసింది, అన్ని చెట్లు పాడు చేసింది, కానీ సీత కూర్చున్న పెద్ద శివసుప వృక్షం మాత్రం విరగొట్టలేదు. బహుశా శ్రమాద్వ శ్రమ వల్ల లేక మరో కారణం చేతనో సీత మీద అభిమానంతో ఆ ఒక్క చెట్టు విడిచిపెట్టింది. అథవాక శ్రమస్తస్య, అయినా వాడికి శ్రమ ఏమిటి, ఇన్ని చెట్లు పీకిన వాడికి ఈ చెట్టు ఒకటి పీకటం కష్టమా? అలసట, అలసట వల్ల పీకకపోవటం కాదు, కానీ సీత మీద అతనికి భక్తియో ఏదో ఉన్నది, ఆ కారణం చేతనే సీత కూర్చున్న వృక్షం మాత్రం పీకలేదు. ఆ వానరుడు రెండు తప్పులు చేశాడు. ఒకటి, అశోకవనంలోకి ఎవ్వరూ అడుగు పెట్టకూడదు, దాన్ని ధ్వంసం చేయకూడదు అని నువ్వు శాసనం చేసావు, ఆ శాసనాన్ని నిరాకరించాడు. రెండవది, సీతతో నీవు తప్పెవరూ మాట్లాడకూడదన్నావు నువ్వు, నీ మాట కాదని సీతతో కూడా మాట్లాడాడు. ఈ రెండు తప్పులు చేసిన వానరాన్ని నువ్వు శిక్షించకపోతే రేపటి నుంచి మేము అక్కడ కాపలా కాయలేమన్నారు. దాంతో రావణుడికి చాలా కోపం వచ్చేసింది, తీవ్రమైన కోపం వచ్చింది. ఎంత కోపం అంటే కళ్ళు ఎరుపెక్కిపోయేట, ఆ ఎర్రబడిన కోపంతో ఉన్న కళ్ళల్లో నుంచి నీటి బిందువులు కింద పడ్డాయి. మన కోపం ఎక్కువైతే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, ఆనందం ఎక్కువైపోయినా నీళ్లు తిరుగుతాయి. బాగా జోకేసినప్పుడు ఒక్కొక్కళ్ళు తెగన వేస్తారా, ఆ నవ్విన తర్వాత కళ్ళదోడు తీసి ఇలా తుడుచుకుంటారు, అంటే కాస్త కన్నీళ్ళు వచ్చాయన్నమాట. కాకపోతే ఆనందంతో ఉన్న కన్నీళ్ళు చన్నీళ్ళల్లో ఉంటాయి, కోపం వచ్చినప్పుడు కళ్ళల్లోంచి వచ్చే నీళ్ళు ఎలా ఉంటాయంటే ప్రాపతం నస్రబిందవః దీప్తార్చిషామివ. ఒక దీపం కాగడా వెలిగిస్తే కాగడాలో నుంచి నూనె బిందువులు కింద పడతాయి. చూసారా మీరు, కాగడా వెలిగించినప్పుడు నూనెతో వెలిగిస్తాం కదా, అవి చుర్రు చుర్రు అనే శబ్దంతో వేడి వేడి నూనె బిందువులు కింద పడతాయి, ఆయిల్ డ్రాప్స్. అలా నూనె బిందువులు కాగడా నుంచి కింద పడ్డట్టుగా వాడి కళ్ళల్లో నుంచి వేడి నీళ్ళు కిందకు వచ్చేయటంగా, అంటే వాడికి ఎంత కోపం వచ్చిందో చూడండి. అది కుమారుడికి వెంటనే ఏం చేశాడు, ఆత్మనః సదృశాన్ సోరాన్ కింకరాన్ నామ రాక్షసాన్. అక్కడ 80,000 మంది రాక్షసులు ఉన్నారు. ఈ 80,000 మందికి కింకరులు అని పేరు. ఎందుకు కింకరులు అన్నారు వాళ్ళని? కింకరోమి ఇతి పృచ్చతి ఇతి కింకరః. కింకరుడు అని ఎవరిని అంటారో తెలుసా? ఇలా రెండు చేతులు కట్టుకుని, గురువుగారు లేక ప్రభువుల వారు ఏం చేయమంటారు, మీరు చెబితే ఏదన్నా చేస్తాం అని అడిగేవాళ్ళని కింకరులు అంటారు. కిం కరోమి, ఏమి చెయ్యను ఏమి చెయ్యను అని ఎప్పుడు అడిగి, అడిగిన తర్వాత పని తక్షణం చేస్తారు. కొందరు అడుగుతారు, మీరేం చెప్తే చేస్తామండి, మనం ఏమడిగినా అది తప్ప ఇంకేదైనా చెప్పండి, ఇంకెందుకు అడగడం? వాడు కింకరుడు కాదు, వంకరుడు. కింకరుడు అనే శబ్దమునకు అడిగిన వెంటనే తక్షణం ఆ పని చేసేవాడు అనమాట. ఏం చెయ్యనని అడుగుతాడు, అడిగి ఆ పని చేస్తాడు. అలాంటి రాక్షసులు వాడు. ఆత్మన సదృశాహ అంటే తనతో సమానులు. రావణుడు ఎంత బలవంతుడో అంతటి బలవంతులైన రాక్షసులు వాళ్ళు.
అటువంటి సూర్యుడైన రాక్షసులు 80,000 మంది కేసి తిరిగి అన్నాడు. మళ్ళీ చెప్పడం కూడా లేదు. ఆ సైగకే వాళ్ళు బయలుదేరారు. గురపాలు, గొడ్డళ్ళు, ఈటెలు, పెద్ద పెద్ద ముద్గరాలు అంటే ఇనపగదలు, గడియలు, ధనుస్సులు, ఖడ్గాలు ఇవన్నీ పుచ్చుకుని 80,000 మంది రాక్షసులు, తేషాం అశీతి సహస్రం, సహస్రం అంటే 1,000, అశీతి అంటే 80, అశీతి సహస్రం అంటే 80,000 మంది అన్నమాట. 80,000 ఇంతమంది వీరులు అశోకవనానికి వచ్చారు. ఈలోపు హనుమంతుడు మళ్ళీ అస్త్ర విజయతాం రామో లక్ష్మణశ్చ మహాబలహ అని మళ్ళీ ఇంకోసారి పలికి అక్కడ మిగిలిన బిల్డింగ్లో ఓ పెద్ద స్తంభం మిగిలితే దాన్ని కూడా పీకేశాడు. ఆ స్తంభం పెద్ద స్తంభం, ఉక్కు స్తంభం. ఆ ఉక్కు స్తంభం చుట్టూ తా బంగారపు కట్లు కూడా ఉన్నాయట. ఆ స్తంభాన్ని పీకి భుజం మీద ఒక గదలా పెట్టుకున్నాడు. ఇంతలో 80,000 మంది రాక్షసులు రావడంతో ఈ చేతిలో ఉన్న స్తంభం గిరగిరా తిప్పి ఇక నాటు యుద్ధమే చేశాడు. ఒక్కొక్కడిని నెత్తి మీద భడా 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 కొడుతూ ఉంటే పట్టుకు 100 మంది, 1,000 మంది, 2,000 మంది ముక్కలు ముక్కలు అయిపోయారు. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారు కదా, మెట్ల మార్గం గుండా వెళ్ళండి. ఆ మెట్ల మీద ఒక్కొక్క కొబ్బరికాయని కొంతమంది పటాపటా కొట్టుకుంటూ వెడతారు. కొబ్బరికాయని ఇలా విసురుతారండి, ఆ కొబ్బరికాయ తుక్కు తుక్కు ముక్కలు ముక్కలు అయిపోతుంది. మరి ఎంత ఓపికో, మొత్తం మెట్లు వెంబడి ప్రతి మెట్టుకి ఒక హారతి బెళ్ళ వెలిగించడం, కొబ్బరికాయ కొట్టడం చేస్తారన్నమాట. ఇలా కొబ్బరికాయలు కొట్టుకుంటూ పైకి వెళ్ళిపోతున్నారంటే ఆశ్చర్యం అనమాట. ఆ కొబ్బరికాయలు ఇంత ముక్కల కింద పగిలిపోతే చూసారా. అలాగా ఈ రాక్షసుల తలకాయలు తునాతునకలైపోయాయి. గుజ్జు గుజ్జు కింద నెత్తురు మాంసం బయటకు వచ్చేసింది. ఇలా 80,000 మందిని కొన్ని క్షణాల్లో చంపేశాడు ఆయన. కొంతమంది వెనక దాక్కుంటారండి, అందరూ చావరు. కొంతమంది చివరి నిలబడి ఇళ్ళ ఇళ్ళ కత్తులు ఊపి అవసరం వస్తే పారిపోతారు. అలా పారిపోయే వాళ్ళలో కొంతమంది పరుగు పరుగును వచ్చి, రావణ రావణ, మొత్తం కింకరులంతా చచ్చిపోయారు, ఇక మనకి ఏం మిగలలేదు, అదేం కోతో భయంకరంగా ఉంది అనగానే రావణుడు ఆశ్చర్యపోయి, 80,000 మంది కింకరుల్ని చంపాడేవాడు, వీడెవడో సామాన్యుడు కాదనుకొని ప్రహస్తుని కొడుకుని జంబుమాలిని పంపాడు. ఈ జంబుమాలి వచ్చాడు, వాణ్ణి కూడా చంపాడు హనుమంతుడు. ఆ తర్వాత 7 మంత్రిపుత్రులు పంపాడు. 7 మంత్రిపుత్రులు, ఆయనకి మంత్రి కొడుకులు 7 ఉన్నారు. 7 మంచి వీరులు అండి. ఈ 7 మంత్రిపుత్రుణ్ణి వధించి పారేశాడు హనుమంతుడు. ఈసారి ఆయన దగ్గర యోపాక్షుడు, విరూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే 5 సేనానాయకులు మహావీరుడు ఉన్నారు. ఈ పంచ సేనాగ్ర నాయకుల్ని పంపాడు. ఈ పంచ సేనాగ్ర నాయకుల్ని చంపి పారేశాడు ఆయన. ఇప్పుడు తన కుమారుడు మండోదరి యొక్క కొడుకుల్లో చిన్నవాడు అక్షుడు అని ఉన్నాడు, ఈ అక్షకుమారుడిని పంపాడు. వీడు చాలా వీరుడు, కుర్రాడైనా మహాపరాక్రమవంతుడు. కుర్రాడంటే మనం అనుకున్నట్టు ఇంత బాలుడిని కాదు, అక్కడ అందరిలోకి కొంచెం తక్కువ వయస్సు కలిగిన వాడు. ఆ కుర్రాడిని కూడా హనుమంతుడు ఘోర యుద్ధంలో 2 పుచ్చుకుని గిరగిరా తిప్పి పక్కనున్న బండరాతి మీద వేసుకొట్టాడు. 1,000 దెబ్బ దరు, 1,000 దెబ్బ అని దెబ్బతో తస్య చెయ్యవ శిరో నాస్తి నవాహు నచజానుని, వాడికి తల ఏమైందో తెలియదు, కాళ్ళేమో తెలియదు, ఒళ్ళు కళ్ళు పళ్ళు అన్ని ముద్ద ముద్దయిపోయాయి. సర్వనాశనం చేసి చంపేశాడు వాడిని. ఈ దెబ్బకు మాత్రం రావణుడికి ఒణుకు వచ్చింది కొంచెం. అందుకే ఇక్కడ ఏమన్నారంటే అదుపులో పెట్టుకు, మనస్సమాధాయ అంటే మనస్సుని కొంచెం అణుచుకున్నాడు. లోపల అల్లకల్లోలం బయలుదేరింది. 80,000 మంది పోయారా కింకరులు, ప్రహస్తపుత్రుడు జంబువాలి పోయాడు, 7 మంత్రిపుత్రుడు నశించారు, పంచ సేనాగ్ర నాయకులు పోయారు, కుమారుడు అక్షకుమారుడు పోయాడు, ఎంతమందిని చంపాడంటే వాడు ఎవడో సామాన్యుడు కాదు. కాబట్టి ఇటువంటి వాడి మీదకి సామాన్యుడిని పంపకూడదనుకుని అథేంద్రజిద్దువు ఇంద్రజిత్తుకేసి తిరిగాడు. నాయన, నువ్వు వింటున్నావు, ఇక్కడ జరుగుతున్నది చూస్తున్నావు, ఎవడో ఒక వానరుడు వచ్చి మన వాళ్ళందరినీ క్షణాల్లో చంపేస్తున్నాడు, వాడు మహాపరాక్రమవంతుడని అనిపిస్తోంది నాకు, నేను వాలి నెరుగుదును, కానీ వీడి దగ్గర వాలి కంటే ఎక్కువ బలం ఉన్నట్టున్నది, ఇటువంటి బలం వాలిలో కూడా లేదు, ఇంకా ఎంతోమందిని వానరులు ఎరుగుదును, సుగ్రీవాదులు ఎవరూ వీడికి సాటిరారు, వీడెవడో కొత్తవాడు, బహుశా దేవతలు కుట్ర పని వీడిని పంపించారేమో తెలియదు, వీడింతవరకు ఎవ్వరూ చంపలేని మహానుభావులైన నీ సోదరుణ్ణి వీరుల్ని చీల్చి చెండాడుతున్నాడు, అందుకే నిన్ను పంపుతున్నాను, నువ్వు సామాన్యుడివి కాదు, అస్త్రములలో ఆరితేరిన వాడు, అన్నిటికీ మించి బ్రహ్మాస్త్రం ఉంది నీ దగ్గర, ఇంద్రుణ్ణి జయించిన వాడివి, కాబట్టి నువ్వే వీడికి తగిన వాడివి, నువ్వు వెళ్ళు, వాడిని సంహరించు లేదా ప్రాణాలతో బంధించి పట్టుకురా, వాడిని చూడాలనిపిస్తోంది అని అంతలోనే మళ్ళీ ఏమన్నాడు, రాజధర్మం కాబట్టి నేను నిన్ను పంపుతున్నాను, నిజానికి నేనే వెళ్ళాలి, వాడి దగ్గరికి నిన్ను పంపడం మంచిది కాదేమో అని నా మనస్సు కీడు శంకిస్తోంది. కానీ రాజు తాను చిట్ట చివరిగా వెళ్ళాలని, ముందుగా తన వాళ్ళందరినీ పంపాలని ఒక శాస్త్రం, ఆ రాజనీతిని బట్టి నేను పంపుతున్నాను అంటే, ఆ పంపుతున్నప్పుడు వాడికి లోపల కొంచెం అనుమానం, వచ్చిన వాడు ఎవడో సామాన్యుడు కాదు, ఒకడు ఇంద్రజిత్తును కూడా చంపుతాడేమో అని అనుమానం ఉందన్నమాట. ఒక విధంగా అప్పటికే వాడి గుండెల్లో పేలింది గట్టి బాంబే.